ఈరోజు మనం శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 11వ అధ్యాయం చర్చించుకుంటాము. అందులో 19వ శ్లోకం నుంచి లాస్ట్ 35వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మొదటి శ్లోకం ఈరోజు 19వ శ్లోకం స్టార్ట్ చేసేకముందు ముందు మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగన రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యస్య కృపా సింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 19వ శ్లోకం. సోనంతోంతకరః కాలో నాధిరాధీకృతవ్యయః జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం. సో ఇక్కడ మను ధ్రువుడికి ఏం చెప్తున్నారంటే, ఓ నా ప్రియమైన ధ్రువ, భగవంతుడు ఎల్లప్పుడూ ఆయన శాశ్వతంగా నివసిస్తూనే ఉంటాడు, కానీ ఈ సమయం కాలరూపంలో అందరికీ చంపేస్తాడు, అంటే మృత్యు రూపంలో ఆయన కాలరూపంలో ఆయన అన్నిటినీ చంపేస్తారు, హతమార్చేస్తారు, కిల్లర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఆయనకు ఆది లేదు, ఆయనే అన్నిటికీ ఆది మూలం, ఇంకా ఆయన ఎప్పుడు ఆయనకు అంతం కూడా లేదు, కానీ ఆయనే అన్నిటినీ అంతమంది ఇచ్చేస్తారు సమయానుసారంగా. సో మామూలుగా జీవాత్మలన్నీ కూడా ఒక తండ్రి ద్వారా ఉత్పన్నమవుతాయి, తర్వాత మృత్యు ద్వారా సమాప్తమైపోతాయి, కానీ భగవంతుడు జన్మ మృత్యువులకి అతీతుడు. సో ఒక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాల గారు, మనము ఇది ముందే చర్చించుకున్నాం నిన్న కూడా కొద్దిగా. అచింత్య అంటే మనము భగవంతుడు అన్ని విషయాలు ఆయన శక్తి సామర్థ్యం అంతా అర్థం చేసుకోవడం అనేది మనకు ఎప్పటికీ కూడా సంభవం కాదు ఒక జీవాత్మకి. సో మనకి కొన్ని కొన్ని ఉదాహరణల ద్వారా మనకు చెప్పేది తెలియజేసేది ఏంటంటే, ఎంత గొప్ప భగవంతుడు, మనము ఆయన ముందు ఎంత చిన్న వాళ్ళం అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి. సో భగవంతుడి యొక్క అచింత్య శక్తిని మనము అర్థం చేసుకోవడానికి ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాల్ వారు. ఇంతకుముందు అంటే రీసెంట్ హిస్టరీ మన చరిత్రలో భగవంతుడు ఒక వ్యక్తిని సృష్టించారు. హిట్లర్, దానికన్నా ముందు నెపోలియన్, బొనపాటే, వీళ్ళు ఒక యుద్ధంలో యుద్ధాల ద్వారా ఎంతోమంది జీవుల్ని హతమార్చేశారు, చంపేశారు. కానీ తర్వాత ఈ నెపోలియన్, బొనపాటే, ఇంకా హిట్లర్ కూడా చచ్చిపోయారు. ఇప్పుడు కూడా ఇంకా జనాలు హిట్లర్ పైన, ఈ నెపోలియన్ పైన బుక్కులు, పుస్తకాలు, అన్ని కవితలు రాయడంలో చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారి గురించి చదువుతూ ఉంటారు ఇంకా జనాలు, ఎలా వాళ్ళు అంతమందిని చంపారు, ఎంతమందిని చంపేశారు, ఎంతమంది హిట్లర్ ఎంతమంది జీవ్స్ని చంపేశాడు. కానీ ఎవరు కూడా, ప్రతి ఒక్కరు ఎలా వాళ్ళు ఎంతమందిని ఎలా చంపారు అనే విషయాన్ని గురించి చాలా పరిశోధన చేస్తున్నారు, చదువుతున్నారు, రాస్తున్నారు. కానీ ఎవరు కూడా ఈ విషయం గురించి ఆలోచించట్లేదు, పరిశోధన చేయట్లేదు. హిట్లర్ని ఎవరు చంపారు? హిట్లర్ ఎంతోమందిని చంపాడు కదా, హిట్లర్ని ఎవరు చంపేశారు? ఇటువంటి అశాశ్వతమైన చరిత్ర గురించి పెద్దగా ఆసక్తి ఉండదు. ఇటువంటి వాటి గురించి వీళ్ళందరూ వస్తూ ఉంటారు, చస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో వీరి గురించి పెద్దగా భక్తులకి ఆసక్తి ఉండదు. భక్తుల ఆసక్తి అంతా కూడా అసలు ఆ అందరికన్నా ఆది పురుషుడైన భగవంతుడు, ఆయనే సృష్టికర్త, పాలనకర్త, సంహారకర్త, ఆయన గురించి తెలుసుకోవాలని, చదువుకోవాలని ఆసక్తి ఉంటుంది. అదే ఈ కృష్ణ చైతన్యం, లేకపోతే కృష్ణ భావనామృతం ఉద్యమం యొక్క లక్ష్యం. నవై స్వపక్షోస్య విపక్ష ఏవ వా పరస్య మృత్యోర్ విశత సమం ప్రజా త్వం ధావమానం అనుధావంత్యనీశ యతా రాజం శనిలం భూత సంగాః. సో భగవంతుడు ఈ విధంగా అనంతకాలం సనాతనమైన కాల రూపంలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉంటారు. ఆయన అందరికీ, ఆయన ఎవరి పక్షం కూడా తీసుకోరన్నమాట. విపక్ష, సారీ, ఆయన స్వపక్ష విపక్ష అనే ఉండదు వాళ్ళకి. స్వవిపక్ష, స్వపక్షోస్య వివక్ష నవై, ఆయన ఏ స్వపక్ష వివక్ష ఎవరి పక్షం తీసుకోరు. ఆయనకి ఎవరు మిత్రువు కాదు, ఎవరు శత్రువు కాదు. కాలానుసారంగా ప్రతి ఒక్కరు కూడా కొంతమంది సుఖాలను అనుభవిస్తారు, కొంతమంది కష్టాలు భోగిస్తారు, వారి వారి కర్మానుసారంగా. సమయం వచ్చినప్పుడు వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు సుఖాలు అనుభవిస్తారు, కొంతమంది దుఃఖాలు అనుభవిస్తారు. సో గాలి వీచినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ ఆఫ్ డస్ట్ అన్నీ కూడా గాల్లో ఎగిరిపోతాయి. ఒక్కొక్కరి కర్మ, చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరి కర్మానుసారంగా వాళ్ళు ఈ యొక్క జీవితంలో సుఖాలు దుఃఖాలు అనుభవిస్తారు. సో అందుకనే భగవంతుడు దానికి కారణం కాదు. ఒక వ్యక్తి సుఖాన్ని అనుభవించడానికి, దుఃఖాన్ని అనుభవించడానికి భగవంతుడు కారణం కాదు, ఆ వ్యక్తే కారణం. అవునా? ఆయన భగవంతుడే సర్వకారణ కారణం. ఆయుషోపచయం జంతోస్తతైవోపచయం విభుః ఉభాభ్యాం రహిత స్వస్థో దుస్తస్య విదదాత్యసో. సో భగవంతుడు విష్ణు చాలా శక్తిశాలి, శక్తివంతుడు. ఆయనే అందరికీ వారి యొక్క కర్మఫలాల్ని అందిస్తున్నారు. సో ఒక్కొక్కరి జీవితకాలం తక్కువ ఉంటుంది ఆయు, ఇంకొకరి జీవితకాలం ఎక్కువ ఉంటుంది ఆయు. కానీ ఆయన స్థానం మాత్రం అతీతం వీటన్నిటికీ. సో భగవంతుడు ఆయువు తక్కువ ఎక్కువే ఉండదు ఆయనకి, ఆయన అతీతం వీటికి. మనకి ఇక్కడ రకరకాల జీవరాశులకు అలా ఉంటుంది, తక్కువ ఆయొక్కరికి, ఎక్కువ ఆయొక్కరికి, ఒక్కొక్క ప్రాణికి అలా. సో ఇక్కడ రాశారు ప్రభుపాల గారు, ఒక దోమ కానీ బ్రహ్మదేవుడు కానీ వీళ్ళిద్దరు కూడా జీవులే ఈ భౌతిక ప్రపంచంలో. వీరిద్దరు కూడా అందరూ భగవంతుడి యొక్క అంశాలే, అంటే పార్ట్ అండ్ పార్సల్స్, మైన్యూట్ స్పార్క్స్. తో ఇందులో ధూమకేమో చాలా తక్కువ ఉంది ఆయువు, బ్రహ్మదేవుడు ఆయువు చాలా పెద్దది. ఎందుకు అలా అంటే వాళ్ళిద్దరికి వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకి ఆయువు దక్కింది. అదే బ్రహ్మ సంహితలో కానీ రాస్తారు ఇలా, కర్మాని నిర్దహతి, భగవంతుడు కానీ భక్తుల యొక్క కర్మను తగ్గించేస్తారు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పారు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. సో అందుకే మనము ఇలా కర్మ నుంచి, కర్మ ఫలాల నుంచి వచ్చేవన్నిటి గురించి ముక్తం అవ్వాలంటే భగవంతుడి కోసం అన్ని కర్మలు చేయాలి. అదన్నమాట పాయింట్. భగవంతుడి కోసం మనం ఏవైతే చేస్తామో కార్యాలు, దాంట్లో ఏ కార్మిక రియాక్షన్ ఉండదన్నమాట. అవి కర్మ కాదనమాట, అవి అకర్మ. సో నెక్స్ట్ చూద్దామంట శ్లోకం. కేచిత్ కర్మ వదంత్యేనం స్వభావం అపరే నృప ఏకే కాలం పరే దైవం పుంసః కామముతాపరే. సో ఇక్కడంతా సిద్ధాంతం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బేసికలీ మనువు ధ్రువుడికి, ఆయనకు నచ్చ చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను కొంచెం ఇవి టెక్నికల్గా ఉన్నాయి అందుకే కొంచెం స్లో అవుతుంది ట్రాన్స్లేషన్. సో ఈ విధంగా ఇన్ని రకరకాల జీవరాశులు ఉన్నాయి, అన్నీ ఒక్కొక్క రకమైన సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాయి వేరువేరుగా. ఇవన్నీ కూడా కొంతమంది చెప్తారు ఇదంతా కూడా కర్మ యొక్కటే దానికి కారణం, కర్మానుసారంగానే అంతా జరుగుతుంది అని. ఇంకొంతమంది అంటారు ఇదంతా ప్రకృతి, ప్రకృతి నియమాలు, ప్రకృతి ఒడిలో ప్రకృతి చేస్తుందంతా ఇలా చేయిస్తుందని. ఇంకొంతమంది అంటారు కాలం, కాల ప్రభావంలో ఇలా జరుగుతున్నాయి, కాలానుసారంగా ఇలా అన్నీ జరుగుతున్నాయి. ఇంకొంతమంది అంటారు అది వాళ్ళ భాగ్యం. ఇంకొంతమంది అంటారు ఇది వాళ్ళ కోరిక, వాళ్ళు కోరుకున్నారు అలాగే వాళ్ళకి దక్కుతుంది. అలాంటి శరీరం కానీ, అలాంటి సుఖ దుఃఖం కానీ ఏదైనా సరే. సో మనకి రకరకాల సిద్ధాంతాలు కూడా ఉంటాయి, కొంతమంది రకరకాల సిద్ధాంతాలు, రకరకాల వ్యక్తులు, మీమాంసకాస్, నాస్తికులు, ఆస్ట్రానమర్స్ అంటే ఆకాశంలో వెళ్తారు కదా స్పేస్లో, అంతరిక్షంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, అంతరిక్షం పరిశోధన చేస్తూ ఉంటారు. ఇంకొకరు మైథునం, దాని గురించి ఎక్కువగా సిద్ధాంతాలు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకరకాల సిద్ధాంతాలు సృష్టించే వాళ్ళు ఉన్నారు. సో మనం చేసే కార్యాల ద్వారానే మనము ఈ భౌతిక ప్రపంచంలో బందీ అయి ఉంటాము. సో ఇలా ఎన్ని రకాల వెరైటీ శరీరాలు కానీ రకరకాల, ఎందుకు ఇలా బందీ అయి ఉన్నామంటే ఇదంతా ముఖ్యమైన కారణం అంటే మూల కారణం వచ్చేసి ఒక జీవుడి యొక్క, జీవాత్మ యొక్క కోరిక, ఇచ్ఛానుసారంగానే. సో జీవాత్మ కిందకి అంటే కొన్ని కోరిక ఉంటుందన్నమాట, ఇచ్ఛ ఉంటుంది, కోరిక ఉంటుంది. కామో కర్షిత్. సో కోరిక లేకుండా ఎవరు ఉండలేరు, ఏ ఆత్మ కూడా, ప్రతి ప్రాణి కూడా కోరిక ఉంటుందన్నమాట. రాయికైతే కోరిక ఉండదు, కానీ ఓకే చనిపోయిన రాయి, డెడ్ స్టోన్ కాదు కదా, అందుకని ప్రతి ఒక్కరి కోరికలు ఉంటాయన్నమాట. సో అందుకనే ఈ కోరికల్ని ఎవరు కూడా చంపలేరు అన్నమాట, కోరికల్ని ఇచ్చల్ని డిజైర్స్ కామవాసన చంపలేరు. అందుకనే శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తున్నారనమాట, ఎలాగో మీరు ఈ కోరికను మీరు చంపలేరు, ఎవరు చంపలేరు. మాయవాదులు ఉంటారు, వాళ్ళు చంపేయాలనుకుంటారు, కోరికలు లేకుండా ఉండాలంటే అది సంభవం కాదు. కాసేపు అలా బ్రహ్మంలోకి వెళ్ళి విలీనమైపోయి అన్ని కోరికలు చంపేసుకుని తర్వాత మళ్ళీ ఏదో కోరిక పుట్టి మళ్ళీ ఇక్కడికి వస్తారనమాట. సో శాశ్వతంగా కోరికల్ని లేకుండా ఒక వ్యక్తి ఉండలేడు అనమాట. సో అందుకే నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తారు, ఆ కోరికను మనం భగవంతుడికి ఏదో కోరుకోవాలి కదా, మనం భగవంతుడికి సేవ చేసుకోవాలని కోరుకోవాలి. సో మనకు ఉన్న కోరికలను అన్నీ కూడా అలా భగవంతుడి సేవలో నిమగ్నం చేసుకోవాలన్నమాట. అప్పుడేమవుతుందంటే అది కోరిక శుద్ధమైపోతుంది. ఈ విధంగా కోరికలన్నీ శుద్ధమైపోతే అప్పుడు ఆ వ్యక్తి భౌతిక బంధనం నుంచి ముక్తుడైపోతాడు. ఇది సిద్ధాంతం. సో ఏం కోరుకోవాలనుకున్నా భగవంతుడికి సేవ చేసుకున్నా ఈ విధంగా సేవ చేసుకుంటాను, లేకపోతే ఆ విధంగా సేవ చేసుకుంటాను, లేకపోతే అలా ఆ విధంగా మీరు కోరుకోవాలన్నమాట. భగవంతుడికి సేవ చేసుకోవడానికి భక్తి చేసుకోవడానికి కోరుకోవాలి. దానికి సంబంధించి అవ్యక్తస్య ప్రమేయస్య నానాశక్త్యుదయస్య చ నవైచికీర్షితం తాత కో వేదాత్త స్వసంభవం. సో ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నాడంటే, మనువు ధ్రువుడికి ఈ పరం సత్యం ఇది ఎప్పుడు కూడా మన ఇంద్రియాలు బుద్ధి తెలివితేటలతోని ఎప్పటికి కూడా మనం అర్థం చేసుకోలేము, ఎంత కష్టపడ్డా సరే. లేకపోతే మనం సాక్షాత్తు భగవంతుడిని దర్శించుకున్న కళతోని మనం భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. ఆయన నుంచి అన్ని శక్తులు వస్తున్నాయి, ఈ బహిరంగ శక్తి ప్రకృతి అంతా కూడా. ఆయన యొక్క ఆలోచనలు ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి, ఎవరికి అర్థం కాదు, ఎవరికి తెలియదు, ఎవరు తెలుసుకోలేరు. అందుకనే ఆయన సర్వకారణ కారణం. ఇంకా ఆయన ఆయన్ను ఎవరు ఎంత ఆలోచించినా కానీ భగవంతుడు ఏంటనే విషయం సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు వాళ్ళ శక్తితో. ఇప్పుడు మనకి ఫేమస్ ఎగ్జాంపుల్ ప్రభుపాల్ ఇస్తున్నారు, డాక్టర్ ఫ్రాగ్ ఫిలాసఫీ, అంటే నూతిలో కప్ప అన్నమాట. సో నూతిలో ఉన్న కప్ప మూడు అడుగుల నూతిలో ఉండి అదే ప్రపంచం అనుకొని జీవిస్తుంది అన్నమాట. సో ఆ నూతిలో కప్ప అట్లాంటిక్ మహాసముద్రాన్ని కూడా ఆ నూతితోనే పోల్చి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అది సంభవం కాదు, అదే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం అలా నూతిలో కప్పలాగా ఈ భౌతిక ప్రపంచంలో పడి ఉండి ఇది ఒక నూతి అన్నమాట, ఈ పృథ్వీ ధరతి ఒక నూతి. సో మనకి ఏముంది, ఏం తెలుసు, మనకి ఏం తెలియదు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో ఏంటి, ఈ పృథ్వీ మీద కూడా ఏమీ తెలియదు మనకి. మన శరీరం లోపల ఏముందో కూడా సరిగ్గా తెలియదు. సో మనకి ఏం తెలుసు అని, ఏం తెలియదు. మన ముందు కలర్ నుంచి కనిపించే ఈ గోడ అవతల ఏముందో కూడా మనకు చూడలేము. సో అటువంటిది మనం ఏంటంటే భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ఈ బుద్ధితో ప్రయత్నిస్తున్నాం, ఈ తెలివితేటలతో. సో అందుకని ఇది అసంభవం అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇది నూతిలో కప్పలాగా ఆలోచించుకునే విషయం అనమాట. నేను భగవంతుడు నా తెలివితేటలతో అర్థం చేసుకుంటాను అనుకోవడం నూతిలో కప్ప ఆలోచించిన విధంగా అనమాట. నేను అట్లాంటిక్ సముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రం ఉంది కదా, దాన్ని నేను దాని ఎంత వెడల్పు, ఎంత వెడల్పు, ఎంత లెంత్, ఎంత బ్రెడ్త్, ఎంత డెప్త్, దాని లోతు ఎంత, దాన్ని వెడల్పు ఎంత అంతా నేను కనుక్కుంటాను ఈ యొక్క నూతితో ఉన్న కొలతలతో అలా కొలుచుకుంటూ. సో అది మూర్ఖత్వం అన్నమాట. అన్నిటికీ కారణం భగవంతుడే, సర్వకారణ కారణం. నో వన్ కెన్ సే దట్ హీ హాస్ డిస్కవర్డ్. సో ఎవరు కూడా సూర్యుడిని మనము టార్చ్ లైట్తో చూడలేము, ఎవరు ఇలా చెప్పలేరు. నేను ఇప్పుడు ఎలాంటి టార్చ్ లైట్ కనిపెట్టానంటే ఈ టార్చ్ లైట్తో మీరు సూర్యుడిని చూడొచ్చు అని, అది మూర్ఖత్వం అవునా కదా. సో మీరు రాత్రిపూట టార్చ్ లైట్ వేసి ఎంత ఆకాశంలో వెతికినా మీకు సూర్యుడు కనిపించడం అనమాట. కనిపిస్తాడా, కనిపించడు. సూర్యుడు ఎలా చూడగలరు మీరు, పొద్దున ఉదయించినప్పుడు చూస్తాడు, అది చూడగలరు మీరు. అలా భగవంతుడు మనకు దర్శనించినప్పుడు మనం చూడగలం భగవంతుడిని. భగవంతుడు మనకు సరైన బుద్ధిని, జ్ఞానాన్ని, సాక్షాత్కారాన్ని అందించినప్పుడు మనం అర్థం చేసుకోలేం అర్థం చేసుకోగలం భగవంతుడిని. ఎంతవరకు భగవంతుడు మనకు తెలియజేస్తే ఆయన గురించి అంతే మనం అర్థం చేసుకోగలం. మన శక్తి, తెలివితేటలు, బుద్ధితో ఏం అర్థం చేసుకోలేం. ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సో అందుకనే ఇలాంటి మనం బాగా సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే, ఎవరైతే బాగా చదువుతారో, బాగా అర్థం చేసుకుంటారో చదివి సిద్ధాంతాన్ని, శాస్త్రాన్ని, వాళ్ళు నమ్రులైపోతారు, హంబుల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు అర్థమవుతారు నేను ఎంత తుచ్చుణ్ణి, ఎంత నేనెంత అందరూ అంటున్నాను నేను చాలా తెలివైన వాడిని, ఎంతో చదువుకున్న వాడిని, ఎంతో తెలిసిన వాడిని, అని అన్ని శాస్త్రాలు తెలుసు, ఎంత పెద్ద పండితుడిని అనుకుంటున్నారు అందరూ. కానీ అతను తెలుసు అనమాట, నిజంగా వాడైతే పండితుడు ఉంటాడో అని తెలుసు. అసలు నాకేం తెలీదు, భగవంతుడు అనంతం, ఆయన ఎవరు ఎప్పుడు తెలుసుకోలేరు, వీళ్ళు అనుకుంటున్నాను నేను పెద్ద, నాకు ఏదో పెద్ద తెలుసని, కానీ అసలు యాక్చువల్ నాకు తెలియదు. అందుకనే అతను ఇంకా ఎక్కువ నమ్రతంగా ఉంటాడనమాట. విద్య వినయ సంపన్నం. సో విద్య అసలైన విద్య గ్రహించిన వ్యక్తి ఆయన వినయంగా ఉంటాడు అనమాట. ఎందుకంటే అతను తెలుసు భగవంతుడు, మనం విద్య ఎంత విద్య సంపన్నులమైనా సరే భగవంతుడు మనం దాని ద్వారా అర్థం చేసుకోలేము. భక్తితోనే భగవంతుడిని అర్థం చేసుకోగలం. సో ఆ విధంగా ఇక్కడ సూర్యుడు ఉదాహరణ ఇచ్చారు. సూర్యుడు ఉదయించినప్పుడే మనం చూడగలం సూర్యుడిని. రాత్రిలో టార్చ్ లైట్ వేసి వెతికితే మనకు కనిపించడు సూర్యుడు, అలాగే అన్నమాట. సో మరి భగవంతుడు కూడా అంతే, ఆయన మనకు దర్శనం ఇచ్చినప్పుడు, ఆయన మనకు సాక్షాత్కారం అయినప్పుడే మనం, మనకి ఎంత బుద్ధిస్తే దాని అంతే అర్థం చేసుకోగలం. ఎంత భగవంతుడు రివీల్ చేస్తే ఆయన గురించి మనకు, అంతే మనము అర్థం చేసుకోగలం, చూడగలం, దర్శించుకోగలం. సో అది ఎప్పుడు చేస్తారు భగవంతుడు? మన నిజాయితీతో మనము శుద్ధతతో భక్తి చేసుకున్నప్పుడు దాంతో భగవంతుడు ప్రసన్నుడవుతాడు. సో ఈ విధంగా చాలామంది శాస్త్రవేత్తలు ఎంతో ప్రయోగాలు చేసి, ఎంతో పరిశోధనలు చేసి, చాలా ప్రతి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రతి కణాన్ని పరిశోధించి చూస్తున్నారు. ఈ అయినా కానీ వాళ్ళు ఎప్పటికి కూడా భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు, చేసుకోలేకపోతున్నారు కూడా. భక్తి యోగ ఒక్కటే, దదామి బుద్ధి యోగంతం ఏన మాంపయాంతి. దదామి బుద్ధి యోగంతం, భగవంతుడు చూస్తాడు మీరు సరిగ్గా భక్తి చేసుకుంటున్నారన్నప్పుడు భగవంతుడు మనకి రివీల్ చేస్తారు ఆయన ఏంటో, అసలు ఆయన శక్తి ఏంటో, ఆయన ఎవరు. సో బుద్ధి యోగ అంటే భక్తి యోగనే, దదామి బుద్ధి యోగంతో. సో ఈ విధంగా భగవంతుడు సరైన బుద్ధి మనకి, సరైన తెలివి మనకి అర్థం చేసుకోవడానికి ఆయనకి ప్రసాదిస్తాడు. ఏన మాం ఉపయాంతితే. సో ఏం తెలివి ప్రసాదిస్తాడు మనకి? ఎలా మనం ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి ఆయన్ని చేరుకోగలం, ఆ తెలివిని మనకు ప్రసాదిస్తాడు. మనం తెలుసుకోగలం అనమాట. మనం బాగా భక్తి చేసుకుంటే మనకు భగవంతుడు ఈ తెలివితేటలు ఇస్తారు. ఎలా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ ఎలా మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, దానికి కావాల్సిన తెలివితేటలు మనకు ఇస్తాడు. సో మనం బాగా భక్తి చేసుకుని భగవంతుని ప్రసన్నం చేస్తే అంటే మనకు భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా, ఆయన మార్గదర్శనం చేస్తాడు. ఆయన చూస్తున్నాడు మీరు నిజాయితీగా భక్తి చేస్తున్నారా, అందరి ముందు డ్రామా చేస్తున్నారా, వినయంగా నటిస్తున్నారా, బయట నిజంగానే మీరు వినయంగా ఉన్నారా. సో ఇవన్నీ భగవంతుడు ప్రతి క్షణం మీ ఆలోచించే ఆలోచన, మీరు నిజంగా నిస్వార్థంగా మీరు సేవ చేస్తున్నారా, ఏదో స్వార్థాన్ని ఆశించి సేవ చేస్తున్నారా. ఈ సేవ చేస్తే ఈ లాభం ఉంటుంది, ఇతనితో కనెక్షన్ పెట్టుకుంటే మనకి ఈ ప్రాఫిట్ వస్తుంది, ఇలా ఆలోచించి మీరు సేవలు భక్తి చేశారనుకోండి, భగవంతుడిని ఎప్పుడు అర్థం చేసుకోలేరు. సో ఇవన్నీ బయట మీకు ఈ ట్రిక్స్ టెక్నిక్స్ అన్నీ బయట నడవచ్చు, కానీ భక్తి మార్గంలో నడవవు. బయట ఏ పొలిటీషియన్ను, ఏ సెలబ్రిటీనో పట్టుకుంటే పనులు అయిపోతాయేమో. సో వాళ్ళని మీరు అలా ట్రిక్స్ టెక్నిక్స్ అక్కడ ఉపయోగించవచ్చు, ఇక్కడ అవి ఏమి నడవవు. వస్తుంది మీకు కూడా భక్తిలో మీరు పేరు ప్రతిష్టలు, లేకపోతే ఇంకా పూజా లాభ ప్రతిష్ట, ఇవన్నీ మీకు దక్కిపోతాయి. దీనికి మీరు టెక్నిక్లు అన్నీ పనిచేస్తాయి, మీ టెక్నిక్లు ట్రిక్స్ అన్నీ ఇక్కడ కూడా పనిచేస్తాయి, భౌతిక ప్రపంచంలో పనిచేసినట్టు. మీకు పూజలా ప్రతిష్ట దొరికిపోతుంది మీకు, కానీ భక్తి దక్కదు. సో అందుకే మనము జాగ్రత్తగా భక్తి చేసుకోవాలి. నచైతే పుత్రక భ్రాతుర్ హంతారో ధనధానుగా విసర్గాదనయోస్తాత పుంసో దైవం హి కారణం. ఇప్పుడు అందుకనే ధ్రువుడికి మను ఏం చెప్తా అంటే, చూడన్న ఈ యక్షులు వీళ్ళందరూ కూడా కుబేరుడి యొక్క వంశానికి వంశజులు, దానికి చెందిన వాళ్ళు, ఆయన యొక్క ప్రజలు. వీళ్ళందరూ అసలైన కారకులు కాదు నీ యొక్క తమ్ముణ్ణి చంపడానికి, వీళ్ళు అసలైన కారణం కాదు. జన్మ మృత్యువు రెండు కూడా భగవంతుడి ఇచ్ఛానుసారంగానే జరుగుతాయి, అందుకే ఆయనే సర్వకారణ కారణుడు, ఆయనే మూల కారణం. సయేవ విషవం సృజతి సయేవావతి హంతి చ అతాపిహ్యన్నహంకారాన్ నాజ్యతే గుణకర్మభి. సో అందుకనే ఇక్కడ భగవంతుడు ఈ యొక్క సృష్టిని రచించారు, దీన్ని పాలిస్తున్నారు, తర్వాత సంహరిస్తారు సమయానుసారంగా, కానీ ఇవన్నిటికీ ఆయన అతీతుడు, వీటి ద్వారా ఆయన ఎప్పుడు ప్రభావితుడవ్వడు. మూడు గుణాలకే ఆయన అతీతుడు. సో అందుకనే ఇక్కడ మనకి ఇది అర్థం చేసుకోవడం అవసరం అన్నమాట. అనహంకార, సో ఇక్కడ మనకేం చెప్తున్నారంటే అహంకారం ద్వారా ఆయన ఎప్పుడు ప్రభావితం కాడంట భగవంతుడు, కానీ మనము అహంకారం ద్వారా ప్రభావితం అవుతాం, అదే మనకి భగవంతుడికి ఉన్న తేడా. సో మనకి ఏ శరీరం దక్కుతుందో దాని ప్రకారం మనము ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపు తీసుకుంటాం, నేనిది, నేనింత, నేనిది అనేసి ఒక నేనే కర్త అనే ఒక అహంకారం ఉంటుంది. కానీ భగవంతుడికి ఎలాంటిది ఏం లేదు, అలా అన్నమాట. సో భగవంతుడు ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆయన అతీతం అంటే ఆయన దివ్యం, ఆయన లీలలు దివ్యం, జన్మ కర్మ చమే దివ్య ఏవం యోవెత్తి తత్వత త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి స్వార్జన. సో ఈ విషయం అర్థం చేసుకుంటేనే మనం భగవంతుడు దివ్యమని, లేకపోతే పరం భావం, ఆయన పరం. సో మనము కృష్ణుడిని విషయంలో అర్థం చేసుకోవాలి, ఆయన శరీరం ఆధ్యాత్మికం అంతా ఆధ్యాత్మికమని. ఇలాంటి విషయాలు మీరు ఎన్నోసార్లు వెళ్ళుండొచ్చేమో, కానీ ఇవి అర్థం చేసుకోవడం చాలా లోతైన శబ్దాలు అన్నమాట, మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతాయి అవి. ఇప్పుడు అనిపిస్తుంది అంతా మాకు తెలిసిందే అర్థమైనట్టే అని, కానీ మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత భక్తిలో మళ్ళీ తిరిగి చూస్తే, ఓ అప్పట్లో నాకేం అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు అయిన తర్వాత ఇదే చాప్టర్ చదవండి, ఇదే శ్లోకం చదవండి, ఇదే తాత్పర్యం చదవండి, మీకు అనిపిస్తుంది అరే ముందు నేనేం చదివాను 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద, అసలు అప్పుడు నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది సరిగ్గా అసలు విషయం ఏంటో. సో భాగవతం శాస్త్రాలు, కృష్ణుడు, భాగవతం కృష్ణుడు అభిన్నం. సో మీరు సంపూర్ణంగా భాగవతాన్ని ఒకసారి చదివేసి అర్థం చేసుకోలేరు. సో మీరు భక్తి చేసుకున్నట్టుగా ఎలా ఎలా భక్తి చేసుకుంటూ ఉంటారు, ఎలా ఎలా మీరు భక్తిలో ప్రగతి సాధిస్తూ ఉంటారు, అలా అలా భగవంతుడు భాగవతం మనకి, మనం వాటిని మెల్లిమెల్లిగా అర్థం చేసుకోగలం. వాళ్ళు భాగవతం మనకి రివీల్ చేస్తే మనం అర్థం చేసుకోగలం. అలా ఏష భూతాని భూతాత్మ భూతేశో భూత భావన స్వశక్త్యా మాయయ యుక్త సృజత్యత్తి చ పాతి చ. సో భగవంతుడు ఆయన పరమాత్మ, అందరి హృదయంలో ఉంటాడు, ఆయన అందరినీ నియంత్రిస్తున్నాడు, పాలిస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క బహిరంగ శక్తి ద్వారా. ఆయన సృష్టిని రచిస్తున్నాడు, పాలిస్తున్నాడు, సంహరిస్తున్నాడు అందరినీ. సో భగవంతుడికి ఇవి రెండు శక్తులు ఉంటాయి, అవునా, బహిరంగ శక్తి, అంతరంగ శక్తి. సో ఆధ్యాత్మిక ప్రపంచం అంతా అంతరంగ శక్తి అనుగతంలో నడుస్తుంది, భౌతిక ప్రపంచం అంతా కూడా బహిరంగ శక్తి అనుగతంలో నడుస్తుంది. మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః. ఇక్కడ ఏం చెప్తుందంటే చెప్తున్నారంటే భగవంతుడు భగవద్గీతలో, అన్ని జీవరాశులు కూడా నా మీద ఆధారపడి, లేకపోతే నా శక్తి, కానీ నేను అందులో లేను. ఈ విషయం గురించి ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాం మనం. సో భగవంతుడు స్వయంగా ఎప్పుడు తన ధామమైన భగవద్ధామంలో నివసిస్తూ ఉంటాడు. సో అలా భగవంతుడు ఎక్కడ నివసిస్తే దాన్ని ఆధ్యాత్మిక లోకం అనుకోవచ్చు, అది ఆయన ధామం. సో భగవంతుడు విగ్రహ అర్చ విగ్రహ రూపంలో ఆయన మందిరాల్లో నివసిస్తే ఆ మందిరాలు కూడా ఆధ్యాత్మిక స్థలం, ఆధ్యాత్మిక ప్రపంచంతో సమానం. అందుకని ఒక మందిరం కూడా ఆధ్యాత్మిక లోకంతో మనము సమానంగా చూడవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ మందిరంలో సరిగ్గా భగవంతుడిని ఆరాధించుకుంటే భక్తులు శుద్ధంగా శుద్ధ భక్తితో, భగవంతుడు అక్కడ ఉంటాడు. సో అదన్నమాట పాయింట్. తమేవ మృత్యుం అమృతం తాత దైవం సర్వాత్మనోపేహి జగత్పరాయణం యస్మై బలిం విశ్వసృజోహరంతి గావో యతావైన సిధామ యంత్రితాః. ఇంకేం చెప్తానంటే ధ్రువ, అందుకే నువ్వు భగవంతుడికి శరణాగతుడు అయిపో. ఆయనే లక్ష్యం అందరికీ, అల్టిమేట్ గోల్, అంతిమ లక్ష్యం ఆయనే. సో అందుకనే ఈ ప్రపంచంలో ఆయనే అంతిమ లక్ష్యం అందరికీ, నీకు కూడా. మొత్తం దేవీ దేవతలు అందరూ కూడా బ్రహ్మదేవుడితో సహా అందరూ ఆయన నియంత్రణలోనే పనిచేస్తున్నారు. ఎలాగైతే జస్ట్ యాజ్ అ బుల్, ఒక ఎద్దు నీ ఆ ఎద్దు యొక్క ఓనర్ యజమాని తాడుతో తాడుని ముక్కుకి బిగించి దాని తాడుతో ఆ ఎద్దును ఎలా కంట్రోల్ చేస్తారో అలా భగవంతుడు అందరి దేవతల్ని బ్రహ్మదేవుడితో సహా అందరినీ నియంత్రిస్తున్నాడు. సో ఆయనకే నువ్వు శరణాగతుడు అయిపో. సో మెటీరియల్ డిజీజ్ అంటే ఏంటంటే భౌతిక రోగం. భౌతిక రోగం ఏంటంటే ఇస్ టు డిక్లేర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద సుప్రీం కంట్రోలర్. భగవంతుడి నుంచి మనం స్వతంత్రం కావాలి మనకి, భగవంతుడి నుంచి అని కోరుకోవడమే భౌతిక రోగం, భవరోగం. సో రేపు ఇండిపెండెన్స్ డే అనుకుంటా, స్వతంత్ర దినోత్సవం. సో జనాలకి అసలైన స్వతంత్రం అంటే ఏంటో తెలియదు. సో అసలైన స్వతంత్రం అంటే మనం అర్థం చేసుకోవడం, మనం అందరము సంపూర్ణంగా భగవంతుడి మీదే ఆధారపడి ఉన్నాము, ఆయనే మనకు ఆధారం అనే విషయాన్ని అర్థం చేసుకోవడమే. అలా అర్థం చేసుకుని తను తగ్గట్టుగా భగవంతుడి కోసం భగవంతుడి సేవ చేసుకుంటూ జీవించడమే అసలైన స్వతంత్రం. ఎందుకంటే అప్పుడు మనకి ఈ భౌతిక ప్రపంచం నుంచి స్వతంత్రం మనకు దొక్కుతుందన్నమాట. ఇప్పుడు మనము భౌతిక స్వతంత్రంలో బందీ, భౌతిక ప్రపంచంలో బందీ అయిపోయి ఉన్నాం. సో దాని నుంచి మనము స్వతంత్రం పొందాలి, అది అసలైన స్వతంత్రం. సో అందుకనే ఎప్పుడైతే ప్రభుపాదుల వారు అడిగారో, అంటే ప్రభుపాదుల వారు తన గురువుని కలిసినప్పుడు తన గురువు ప్రభుపాదుల వారు అన్నారు, ప్రభుపాదుల వారికి ఆదేశం ఇచ్చారు, మీరు వెళ్ళి ఇంత ఇంగ్లీష్లో చదువుకున్నావు, వెళ్ళి పాశ్చాత్య దేశంలోకి వెళ్ళి చైతన్య మహాప్రభు సందేశాన్ని, భగవత్ సందేశాన్ని మొత్తం ప్రచారం చేయి ఆంగ్ల భాషలో అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు ప్రశ్నించారు, ఇప్పుడు మన మాట ఎవరుంటారు, మనం స్వతంత్రం కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్రచారం బాగా చేయొచ్చు అంటే, అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు ఆయన గురువు, ఇప్పుడు బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు, తర్వాత ఇంకోరెవరో పరిపాలిస్తారు, ఎవరోరు ఎప్పటికీ పరిపాలిస్తూ ఉంటారు, ఇదంతా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒకరు ఉండాడు, ఇంకో రేపు ఇంకోటి పరిపాలిస్తారు, కానీ వారు ఎవడు పరిపాలిస్తారో దానికోసం ఆగడానికి సమయం లేదు. భక్తి అనేది, ప్రచారం అనేది ఎవరి గురించి ఆగలేదు, చాలా అర్జెంట్, ఎమర్జెన్సీ. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ధ్రువ మహారాజు, అందుకనే ధ్రువ మహారాజుని ఆయన తాతయ్య తాతగారు నువ్వు యుద్ధం చేయడం ఆపేయి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ యొక్క పర్సనల్ అంబిషన్, నీ నేను ఇప్పుడు యక్షులంతా హతమార్చేస్తాను అనే ఒక ఉద్దేశంతో నువ్వు వాళ్ళని చంపేస్తున్నావు అందరినీ. మొత్తం యక్షుల జాతి మొత్తం సమూలంగా తొలగించే ఉద్దేశంతో నువ్వు యుద్ధం చేస్తున్నావు, ఇది సరైన ఉద్దేశం కాదు. మృత్యు అమృతం అని ఇక్కడ శ్లోకంలో రాశారు, మృత్యు అమృతం. సో అంటే ఎవరికి మృత్యు ఎవరికి అమృతం అంటే భగవద్గీతలో విషయాన్ని మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసురులు ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలోనే రకరకాల పాపకర్మలు చేసుకుంటూ భగవంతుడి విరుద్ధంగా నియమాల్ని ఉల్లంఘిస్తూ కార్యాలు చేయడం ద్వారా వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉంటారు జన్మ మృత్యు చక్రంలో. సో వాళ్ళకేంటంటే ప్రతిసారి మృత్యు చెందిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సిందే, ఇక్కడ మళ్ళీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఇరుక్కొని బందీ అయి ఉండాల్సిందే. సో ఇలాంటి అసురులకి భగవంతుడు మృత్యుతో సమానం, కానీ అదే భక్తులకి ఎవరైతే ఆయనకు సంపూర్ణంగా శరణాగతులు అయిపోయారో, ఆయనకి నిరంతరం భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నారు, వారికి మృత్యు అంటే అది అమృతత్వం, అమృతం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు భగవత్ సేవలో ఉన్నారు, మృత్యు తర్వాత కూడా భగవద్ధామానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే భగవత్ సేవ చేసుకుంటూనే ఉంటారు. సో అసలైన ఇమ్మార్టాలిటీ మృత్యువుని జయించడం అంటే అదే. యహ పంచవర్షో జననీం త్వమిహాయ మాతుస్సపత్న్య వచస భిన్న మర్మ వనం గతస్తపస ప్రత్యగక్షం ఆరాధ్య లేబే మూర్తి పదం త్రిలోక్యాః. ఓ ధ్రువ, నువ్వు 5 సంవత్సరాలు ఉన్నప్పుడే నువ్వు నీ యొక్క సవతి తల్లి మాటలకి ఎంతగా నీకు నొప్పి కలిగిందంటే నువ్వు అప్పుడే మీ యొక్క తల్లి యొక్క సంరక్షణను వదిలేసి నువ్వు అడవిలోకి వెళ్ళి అక్కడ యోగ సాధన చేసి భగవంతుడిని ప్రసన్నం చేసి భక్తి యోగ చేసుకొని భగవంతుడు నీకు సాక్షాత్కరమయ్యాడు, తద్వారా నువ్వు ఇప్పటికే ముల్లోకాల్లో అన్నిటికన్నా అందరికన్నా ఉన్నతమైన స్థానాన్ని తద్వారా భగవంతుడి కృప ద్వారా సాధించేశావు. సో మనవి ఏంటంటే చాలా గర్వం ఉంది ఆయనకి, నా మనవడు ఆల్రెడీ ముల్లోకాల్లో అందరికన్నా ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాడు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే. అది ధ్రువుడి యొక్క గొప్పతనం, అది చెప్తున్నారు ఆయనే. సో నువ్వు అందుకనే భగవంతుడికి శరణాగతుడు అయిపోయావు, ఆల్రెడీ నువ్వు భగవత్ మొత్తం భౌతిక ప్రపంచంలో అన్నిటికన్నా అందరికన్నా ఉన్నతమైన స్థానాన్ని చేరుకున్నావు, ముల్లోకాల్లో కన్నా కూడా ఉన్నతమైన స్థానాన్ని నువ్వు చేరుకున్నావు. ఎవ్వరూ సాధించిన స్థానం నీకు దక్కిపోయింది ముల్లోకాల్లో కూడా. సో అటువంటిది నువ్వు ఇలా వ్యవహరించడం ఉచితం కాదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. తమేనం అంగాత్మని ముక్త విగ్రహే విపాశ్రితం నిర్గుణమేకమక్షరం ఆత్మానమన్విచ్య విముక్తమాత్మదృగ్ యస్మిన్నిదం భేదమసత్ ప్రతీయతే. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఓ ధ్రువ, నువ్వు భగవంతుడి పైన నీ ధ్యానాన్ని మళ్ళించుకో, ఆయనే శాశ్వతమైన భగవంతుడు బ్రహ్మన్. నువ్వు మళ్ళీ భగవంతుడి పైన నీ ముఖాన్ని మళ్ళించుకో, నీ స్థానాన్ని గుర్తు చేసుకో, మళ్ళీ నీ అప్పుడు నీకే అర్థమవుతుంది, అంటే మళ్ళీ ఆధ్యాత్మిక చింతనలో ఆధ్యాత్మిక స్థాయిలో నువ్వు మళ్ళీ స్థాపితమైపోవు, తద్వారా నీకు అర్థమైపోతుంది నువ్వు అసలు ఏంటి దేని గురించి నువ్వు ఇలా ఇంతగా ఆవేశం పెంచుకొని ఇంతమందిని హతమార్చుకునేది అంతా నీకు అసలు ఈ తేడా అనేది నువ్వు తొందరగా అర్థం చేసుకుంటావు, నువ్వు చేతన మార్చుకో ఇప్పుడు. ఎందుకంటే భౌతిక చేతన ఉన్నప్పుడు ఇలా భౌతిక సంబంధాలు, భౌతిక శరీరాలు ఈ దృష్టికోణంతో ఎక్కువ ఆలోచించి చేస్తాం కార్యాలు. సో అందుకని ఇప్పుడు మనువు ఉద్దేశం అంటే ఈ ధ్రువుడి యొక్క దృష్టికోణాన్ని మార్చాలి. ఈ దృష్టికోణాన్ని మార్చుకున్నావు, సరైన దృష్టికోణంతో చూడట్లేదు జరిగే విషయాలు, లేకపోతే నువ్వు చేసే కార్యాలని. నువ్వు ఒక్కసారి నీ దృష్టికోణాన్ని మార్చుకొని చూ, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది, నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకు అర్థమవుతుంది, నువ్వు చేసేది ఎంత తుచ్చమైందో నీకు అర్థమవుతుంది అని ఇక్కడ చెప్పదలుచుకుంటున్నారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా భక్తులు ఇలాంటి భౌతిక దేహంకి ఇలా, లేకపోతే భౌతిక సంబంధాలకు ఇలాంటి సమస్యల ద్వారా విచలితం అవ్వరు. వాళ్ళు దేనికి శోచించరు, దేన్ని ఆశించరు భౌతికంగా. నశోచతి నకాంక్షతి ఏది ఆకాంక్షించరు భౌతికంగా, దేనికి శోచించరు ఏం జరిగినా. కానీ నువ్వు అలా వివరించట్లేదు, చూసుకో. బ్రహ్మభూత ప్రసన్నాత్మ ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు, సమసర్వేషు భూతేషు అందరినీ సమాన దృష్టితో చూస్తారు. నువ్వు అలా చూడట్లేదు, నా తమ్ముడిని వాళ్ళు చంపేశారు అని వాళ్ళు చంపేస్తున్నావు, ఒక్కరినే కాదు మొత్తం జాతిని సమూలంగా నాశనం చేస్తున్నావు. సో ఇలా చేస్తే మరి నీకు భక్తి భగవంతుడు రక్కడు. అంటే పాయింట్ ఏంటంటే ఇలా వివరించకూడదు. మద్భక్తిం లభతే పరం, భగవంతుడు అన్నాడు ఎప్పుడైతే ఇలా మీరు ఇలా వివరిస్తారో ఆధ్యాత్మిక చేతంతో అప్పుడు మీరు భక్తి పొందగలరున్నారు, నా పట్ల భక్తి మీకు లభిస్తుందని. సో ఇక్కడ ధ్రువుడు ఆ దృష్టికోణంతో ఇంతవరకు ఇంతసేపు చూస్తున్నారు, నా తమ్ముడు వీళ్ళు నా శత్రువులు, నా తమ్ముడిని చంపారు కాబట్టి వీళ్ళు శత్రువులు, వీళ్ళు నేను హతమార్చాలి. సో ఈ విధంగా డిఫరెన్షియేట్ చేసి చూడడం, వీళ్ళు నా వాళ్ళు, ఇతను నావాడు, వాళ్ళు నా శత్రువులు, వీళ్ళు నా పక్షం వాళ్ళు, వాళ్ళు విపక్షం వాళ్ళు. సో ఇది భౌతిక దృష్టికోణం అన్నమాట, ఒక శుద్ధ భక్తుడు చూడవలసిన చేయవలసిన దృష్టికోణం కాదనమాట, ఇది కార్యం కాదనమాట. ఎవరైతే భగవత్ సేవలో నియుక్తమై ఉన్నారో వాళ్ళు ఈ విధంగా చూడరన్నమాట. త్వం ప్రత్యగాత్మని తదా భగవత్యనంత ఆనందమాత్రవుపపన్న సమస్త శక్తో భక్తిం విదాయ పరమాంశనకేర విద్య గ్రంథిం వివేచ్యసి మమాహమితి ప్రరూఢం. సో అందుకే నువ్వు మళ్ళీ నీ యొక్క అసలైన స్థానంలో నువ్వు మళ్ళీ స్థాపితమైపో. ఇప్పుడు నువ్వు భౌతిక స్థాయికి వచ్చేసావు, ఆధ్యాత్మిక స్థాయిలో మళ్ళీ వెళ్ళు. ఆ చేతనతో మళ్ళీ ఎలాగైతే భగవంతుడు నువ్వు సేవ చేసుకునే నీ దృక్పథంతో ఉంటావు, ఆ దృక్పథంలోకి నువ్వు వెళ్ళిపో మళ్ళీ. ఆ భగవంతుడు ఎవరైతే సర్వశక్తిశాలి, ఆయన అందరికీ ఆనందాన్ని ప్రసాదించేది, ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా ఉండేది, అప్పుడు నువ్వు ఈ యొక్క మొత్తం మోహ మాయ అంతా, నేను నాది నావాడు అనే విషయాన్ని అంతా నువ్వు మర్చిపోతావు, ఇదంతా ఈ భేదాన్నే మర్చిపోతావు. సో బేసికలీ ఇప్పుడు ధ్రువుడికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే, నువ్వు అసలు ఎంత శుద్ధ భక్తుడివి, భగవంతుడు శరణాగతుడు అయిపోవు, భగవత్ సాక్షాత్కారం అయిపోయింది, నువ్వు ఇలా వివరించకూడదు. నువ్వు ఆ స్థాయిలో ఆ స్థానంలో ఎలా ఉంటారో అలా వివరించాలి. నువ్వు ఆ స్థానంలో నుంచి కిందికి వచ్చేస్తున్నావు, సో మళ్ళీ నీ చైతన్యాన్ని ఆ స్థానంలోకి తీసుకెళ్ళు, అప్పుడు నువ్వు ఈ సమస్యల నుంచి ఈ విషయాల నుంచి అన్నిటి నుంచి బయటపడిపోతావు, నీకు క్లియర్గా అర్థమవుతుంది నువ్వు ఏం చేస్తున్నావు అనే విషయం. సో బట్ ఈవెన్ దూ లిబరేటెడ్ హీ వాస్ ఫర్ ద టైమ్ బీయింగ్. సో అదేంటి అంటే, ఇప్పుడు తాత్కాలికంగా ఇలా భౌతిక విషయాల ద్వారా ప్రభావితం అవుతున్నారు, ఇది తాత్కాలికం మాత్రమే, ఇది శాశ్వతం కాదు. సో ఇలా తాత్కాలికంగా ఇలా మాయా ప్రభావంలోకి వచ్చేసి ఇలా ఆలోచిస్తున్నారు, ధ్రువుడు నా తమ్ముడు, వాళ్ళు నా తమ్ముడిని చంపేశారు, సో నేను వాళ్ళని చంపేస్తాను. సో మరి ఎలా మరి ఈ యొక్క మాయ నుంచి బయటపడగలరు, మాయ నుంచి ఎలా బయటపడగలరు, ఎవరైనా ఎలా బయటపడగలరు, కృష్ణుడు అంతేనా, కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మాయ ఉండదు. సో ఇప్పుడు నువ్వు కృష్ణ చైతన్యం అయిపో, మళ్ళీ భక్తి భావన నీలో పెంపొందించుకో, కృష్ణ నువ్వు అర్థం చేసుకో ఈ సిద్ధాంతాన్ని, నువ్వు ఎవరు అసలు ఏంటి అనేది నీ లక్ష్యం. సో మళ్ళీ నువ్వు కృష్ణ చైతన్యంతో నిండిపోని చేతన, అప్పుడు మళ్ళీ నువ్వు ఈ యొక్క మోహ మాయ నుంచి బయటపడతావు. సో మనం ఎంతో సులువుగా భక్తి చేసుకొని ఈ మోహమాయ యొక్క ప్రభావం నుంచి ముక్తులం అవ్వచ్చు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన శిక్షణ. సో భక్తి అనేది ఎంత శక్తివంతమైందో అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సంయచ్చరోషం భద్రం తే ప్రతీపం శ్రేయసాం పరం శ్రుతేన భూయస రాజన్ అగధేన యతామయం. ఓ రాజా, నేను ఇప్పటివరకు ఏం చెప్తున్నాను ధ్రువ, నువ్వు బాగా ఆలోచించు దీని గురించి. ఇది నీకు నీ రోగానికి మంచి ఔషధాన్ని ఇచ్చాను నేను, ఆ విషయాన్ని అర్థం చేసుకో. అందుకే నువ్వు ఇప్పుడు నీ యొక్క క్రోధాన్ని నియంత్రించుకోవాలి. ఈ క్రోధము ఇది అసలైన శత్రువు ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధించడానికి. నేను నీకు అంత మేలు జరగాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. నువ్వు దయచేసి నేను నీకు ఇచ్చిన ఆదేశాలని పాటించు, సూచనని నువ్వు పాటించు అనేసి ఇప్పుడు ఆయన ఉపదేశాలు కంప్లీట్ చేస్తున్నారన్నమాట. అవును, ఆయన చెప్తున్నారు నా ఉపదేశాలను పాటించు అని. సో ఇక్కడ ధ్రువ మహారాజు ఆల్రెడీ ఆయన మరి ముక్త జీవుడు, శుద్ధ భక్తుడు. సో ఆయన ఎవరి పట్ల కూడా ఆయనకు క్రోధం లేదు. కానీ ఇప్పుడు ఆయన క్షత్రియుడిగా, ఒక క్షత్రియ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు తాత్పర్యంలో, క్షత్రియ రాజుగా ఉన్నాడు గనక ఇప్పుడు అది అతని బాధ్యత సమాజంలో శాంతి భద్రత ధర్మం అంతా నెలకొల్పి ఉంచాలి, లా అండ్ ఆర్డర్ స్టేట్లో. సో అందుకే ఉత్తమ ఏ ఆయన తప్పు లేకుండా అతను చచ్చిపోయాడు, అంటే చంపేశారు యక్షులు. అందుకనే ఆయన ధ్రువుడు అలా తప్పు లేకుండా ఆయన చంపేశారు కాబట్టి అతను తన కర్తవ్యాన్ని నెరవేర్చుతూ యక్షుల్ని చంపుతున్నారు. ప్రాణంకి ప్రాణం, లైఫ్ ఫర్ లైఫ్ ప్రోపాల ద్వారా రాశారు. సో అది రాజుగా ధ్రువుడి కర్తవ్యం, ఆయన కర్తవ్య పాలన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు క్రోధంతో యక్షుల్ని చంపుతున్నాడు. ఇందులో సమస్య ఏంటి? మరి ధ్రువుడు చేసింది కరెక్టా కాదా? ఆయన రాజుగా తను యక్షుల్ని వధిస్తున్నాడు, ఎందుకంటే యక్షులు తన తమ్ముడిని చంపారు. కానీ తమ్ముడేనే కాదు, ఇంకోటి ఏంటంటే నేను రాజు కనుక ఈయనదే కర్తవ్యం వాళ్ళని దండించడం. సో మరి ఆయన చేసే తప్పు అని ఎందుకు మను అంటున్నాడు? మరి ఈయన ప్రదర్శించిన క్రోధం సరైందా కాదా? సో ఈ తాత్పర్యంలో బాగా దీన్ని వర్ణించారు ప్రభుపాల వారు. ఏమంటారంటే, ఇప్పుడు యాంగర్ ఇస్ సచ్ దట్ ఇఫ్ వన్ ఇంక్రీజెస్ ఇట్ ఇంక్రీజెస్ అన్లిమిటెడ్లీ. క్రోధం అనేది అక్కడ ప్రదర్శించి ఆ యక్షుల్ని దండించవలసింది కరెక్టే ఆయన బాధ్యత ప్రకారం. కానీ క్రోధము మితిమీరిపోయిందనుకోండి, ఎక్కువైపోయిందనుకోండి, అది ఇంకా ఎక్కువైపోతుంది, అది తగ్గదు. ఒక్కసారి ఎక్కువ అవడం స్టార్ట్ అయితే క్రోధం అనేది పెరుగుతూనే పోతుందంట. అది అక్కడ అనంతంగా పెరిగిపోతుంది క్రోధం. అది సమస్య. ఎంత అవసరమో అంత క్రోధం ప్రదర్శించి దానికి తగ్గట్టు అక్కడ దండించాలంతే. కానీ ఇప్పుడు అతి రోషం ఎక్కువైపోతుంది అన్నమాట, క్రోధం పెరిగిపోతుంది. సో అందుకనే సంయచ్చ రోషం, నీ రోషం తగ్గించుకో, కంట్రోల్ లేదు ఇప్పుడు, కంట్రోల్ దాటిపోతుంది, లిమిట్ దాటిపోతుంది క్రోధం. అందుకనే ఈ విషయాన్ని వెంటనే అర్థం చేసుకున్నాడు ఇప్పుడు ధ్రువుడు. శ్రుతేన భూయస, బాగా విన్నాడు ఆయన నుంచి తన. సో ఈ విధంగా ఎవరైనా సరే బాగా సరిగ్గా వింటే భక్తి మార్గంలో వాళ్ళ క్రోధాన్ని వాళ్ళు నియంత్రించుకోగలరు. సో ఇది పాయింట్ అన్నమాట. సో క్రోధాన్ని నియంత్రించుకోవడానికి మార్గం ఏంటంటే మనం బాగా వినాలి, శ్రద్ధతో వింటే మనము క్రోధాన్ని నియంత్రించుకోవచ్చు. ఎందుకంటే క్రోధం ఒక లిమిట్ దాటితే అది మనకి భక్తి మార్గంలో చాలా ప్రమాదకరం, బాధ అంటే అడ్డంకి భక్తి మార్గంలో ప్రగతి సాధించడానికి. అందుకే మీరు పరీక్షిత్ మహారాజు చూస్తే, పరీక్షిత్ మహారాజు ఏమన్నారంటే, భగవత్ లీలలను, భగవంతుడి లీలలను నిరంతరం వినడమే అన్ని రకాల భవరోగాలకి ఔషధం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి లీలల్ని నిరంతరం వినాలి. ఇలా నిరంతరం వినడం ద్వారా వాళ్ళు సరైన చేతనతో, సమాన చేతనతో ఇలా ఈక్విలిబ్రియంలో ఉంటారన్నమాట. సో తద్వారా వాళ్ళు ఇలా ఎక్కువగా అవసరం ఉన్నదానికని ఎక్కువగా క్రోధితులు అవ్వడం, లేకపోతే ఇలాంటి కార్యాలు చేయడం అనేది చేయరు. తద్వారా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎటువంటి అడ్డంకులు లేకుండా వాళ్ళు ప్రగతి సాధించగలరు. సో ధ్రువ మహారాజు ఇలా తన తమ్ముణ్ణి చంపిన వ్యక్తుల పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అనేది సరైనదే. అందులో తప్పు లేదు, కానీ ఇక్కడ ఏంటంటే లిమిట్ క్రాస్ అయిపోతుంది, అది సమస్య, అది ఇక్కడ చెప్తున్నారు. సో దేర్ ఇస్ దీనికి సంబంధించి ఒక షార్ట్ స్టోరీ చెప్తున్నారు, ఒక కథ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. నారదమునికి ఒక భక్తుడు ఉండే, అంటే ఒక పాము, నారదుని యొక్క శిక్షణలు స్వీకరించి భక్తుడిగా మారిపోయింది అనమాట పాము. సో ఇప్పుడు ఆ పాము భక్తుడిగా అయిపోయింది కాబట్టి, సో మామూలుగా అయితే పాము ఏంటంటే వేరే ప్రాణుల్ని కాటేసి చంపేస్తుంది. సో అందుకనే నువ్వు అలా చంపకూడదు కాటేసి అని చెప్తారు నారదుని. అందుకనే ఇప్పుడు ఆ పాము కాటేయడం మానేస్తుంది అనమాట. సో మిగతా వాళ్ళందరూ ఈ విషయాన్ని తెలుసుకున్నారు, ఈ పాము కాటేయదు, ఈ పాము ఏం చేయదు, మనకి మన ఏం చేయలేదు ఈ పాము అని తెలుసుకొని కొంతమంది పిల్లలు రాళ్ళు తీసుకొని కొడుతున్నారు అనమాట. అది మొత్తం గాయం అయిపోయింది పాముకి. సో నారదుని చూసి ఏమైంది అంటే, ఇప్పుడు మీరు ఎవరిని కాటేయద్దు చంపేది అన్నారు కదా కాటేసి, అందుకే నేనేమి ఎవరిని ఏమి అనట్లేదు, ఏం చేయట్లేదు, సో పిల్లలు నా మీద రాళ్ళేసి కొడుతున్నారు, సో నాకు అంత గాయాలు అయిపోయినాయి. సో నారదుని అన్నాడు, నేను కాటేయొద్దని చెప్పాను, కాటు వేయొద్దని చెప్పాను, కానీ ఇప్పుడు నిన్ను పడగ విప్పి జస్ట్ ఇలా బుసకొట్టడం అంటే భయపెట్టించమని మాత్రం నేను ఇప్పుడు వద్దని చెప్పలేదు, అది నువ్వు చేయవచ్చు. సో ఈ విధంగా నువ్వు పడగ విప్పి అలా జస్ట్ కాటు వేయడానికి అలా భయపెట్టించడానికి చేయాలంతే. సో వాళ్ళు వెళ్ళిపోతారు. సో అందుకని అలాగే భక్తుడు కూడా ఎప్పుడు నాన్ వైలెంట్ అహింసను పాటిస్తాడు, అతనికి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైనా కొంతమంది అదే అలుసుగా తీసుకొని, ఓ ఈయన భక్తుడు, ఇతను ఏం చేయడు, మనం ఏమైనా అనొచ్చు, ఈయన్ని ఎలాగైనా శోషించవచ్చు, లేకపోతే ఈయన ఎలాగైనా పీడించవచ్చు అని వాళ్ళు కనుక ఆ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటే, అలుసుగా అదే తీసుకొని, వీడు ఎలా ఏం చేయడు, భక్తుడు ఇప్పుడు భక్తుడు అయిపోయాడు కదా, ఏమనడు, మనం ఏమైనా చేసినా అతన్ని ఏమనడు అనేసి వాళ్ళు మీతో మీ పైన అగాయిత్యం ఏదైనా అక్రమం ఏదైనా అలాంటివన్నీ కార్యాలు చేస్తే, అప్పుడు మీరు వాళ్ళపైన క్రోధం ప్రదర్శించడం మర్చిపోకూడదు అని ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. ఆ సమయంలో జస్ట్ వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టేయడానికి అలా అన్నమాట. సో ఇది చాలా మంచి పాయింట్ అన్నమాట, చాలామందికి ఈ విషయం క్లియర్ అవుతుండొచ్చు, చాలామంది అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న. ఇక్కడ మన ప్రభుపాల్ ద్వారా ఆన్సర్ ఇచ్చారు దీనికి. సో ఎలా ఒక భక్తుడు వివరించాలి, ఏనోపసృష్టాత్ పురుషాల్ లోక ఉద్విజతే బృషం న బుద్ధస్తత్వశం గచ్చేత్ ఇచ్చన్న భయమాత్మన. సో ఎవరైతే ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క క్రోధం ఈ యొక్క ఆధీనంలోకి రాకూడదు. ఎందుకంటే ఒకవేళ ఒకతను క్రోధం ద్వారా మోహితుడైపోయి విమోహితుడైపోయాడు అనుకోండి, ఇంకా అతను వేరే వాళ్ళకి హాని కలిగించవచ్చు, అతనికి ఎలాగో హాని కలుగుతుంది, ఇంకొకరు కూడా హాని కలిగించవచ్చు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఇంకొక ఉదాహరణ ఇచ్చారు ఈ శ్లోకంలో. అందుకనే జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ఉదాహరణ ఇచ్చారు, ఆయనకి ఎవరు శత్రువులు లేరు, ఆయన ఎవరిని శత్రువులుగా చూడలేదు, ఆయన ఎవరిని శత్రువులు చూడలేదు. కానీ జీసస్ క్రైస్ట్ ఆయనకు శత్రువులు ఉన్నారు, అంటే వేరే వాళ్ళు ఆయన శత్రువుగా భావించారు అండ్ ఆయన్ని చంపేశారు. సో ఈ విధంగా అసురులు సమాజంలో ఎల్లప్పుడూ ఉంటారు, అటువంటి వ్యక్తులు, అంటే వాళ్ళు సాధువుల్లో ఏ లోపాలు లేకున్నా కానీ అందులో వాళ్ళల్లో కూడా లోపాలు వెతికి వారి పట్ల కూడా క్రోధాన్ని ప్రదర్శించి వాళ్ళని ఇలా చంపేయచ్చు. కానీ సాధువు ఎప్పుడు కూడా ఈ విధంగా క్రోధితుడైపోకూడదు. ఒకవేళ అలాంటి కార్యాలు వాళ్ళు చేసినా కానీ, సో ఇక్కడ మీకు ఏంటి ఇంతకుముందు చెప్పారు, మనం అలా ఎవరైనా మన పైన అత్యాచారం చేస్తే లేకపోతే ఆక్రమణ చేస్తే మనం వాళ్ళని కొంచెం క్రోధం ప్రదర్శించి భయ తరిమి కొట్టేయడానికి కావాల్సినంత క్రోధాన్ని ప్రదర్శించమని చెప్పారు. ఈ తాత్పర్యంలోనేమో ఎవరైతే సాధువులు ఉంటారో వాళ్ళు ఎప్పుడు క్రోధాన్ని వ్యక్తం చేయరు. ఎంత పెద్ద ప్రలోభనం వచ్చినా కానీ క్రోధం వ్యక్తం చేయడానికి అంటే ఏంటి అంటే, ముందు కూడా చెప్పారు కదా, ముందు శ్లోకంలో ఫస్ట్ లైన్లో చూడొచ్చు, ధ్రువమహారాజు ఆయన శుద్ధ భక్తుడు, ముక్తజీవి. యాక్చువల్లీ ఆయన ఎవరి పట్ల కూడా క్రోధాన్ని ఆయనకు లేదు, ఎవరి పట్ల కూడా ఆయనకు క్రోధం లేదు, ఎవరి పట్ల కూడా. సో ఆ విధంగా మనము అక్కడ ఇంతకుముందు కూడా ప్రదర్శించింది ఏంటంటే, పాము విషయంలో కూడా అలాగే, దాని నుంచి చెప్పిన భక్తుల విషయంలో కూడా. సో మనం ఏంటంటే నిజంగా క్రోధం లేదు కానీ అలా క్రోధం ప్రదర్శించి వాళ్ళని తరిమి కొట్టేయడానికి అంతే. సో నిజంగా అయితే క్రోధం ఉండదన్నమాట అలా. సో అది పాయింట్. ఇంకా మనము ఏ సిచ్యువేషన్లో ఎలా వివరించాలని తెలుసుకోవాలనుకుంటే మనము ఒక గురువు మార్గదర్శనం చేస్తే మనకు అర్థమవుతుంది, ఇంకా మనం బాగా అర్థం చేసుకొని వివరించవచ్చు. హేళనం గిరిశభ్రాతుర్ దండస్య త్వయ కృతం ధనదస్య త్వయాకృతం యజ్జగ్నివాన్ పుణ్యజనాన్ భ్రాతృజ్ఞా నిత్యమర్షిత. ఓ ధ్రువ, నువ్వు అనుకున్నావు ఈ యక్షులు నీ తమ్ముడిని చంపారు అని, అందుకనే నువ్వు ఇంతమందిని పెద్ద సంఖ్యలో యక్షుల్ని చంపేశావు. కానీ నువ్వు చేసిన ఈ కార్యం ద్వారా ఏం జరిగింది అంటే, నువ్వు శివుడు ఇంకా ఆయన భ్రాత అయిన కుబేరుడు, సారీ, బై దిస్ యాక్షన్ యూ ఎజిటేట్ ద మైండ్ ఆఫ్ లార్డ్ శివాస్ బ్రదర్ కుబేర, సారీ, శివుడి యొక్క భ్రాత అయిన కుబేరుడి యొక్క మనస్సుని నువ్వు విచలితం చేసావు. ఎందుకంటే ఆయన కుబేరుడు, ఆయన ట్రెజరర్ దేవతలకు. సో ఆయన ఇప్పుడు ఇలాంటి నువ్వు చేసిన కార్యాలు అసమానపూర్వకంగా ఉన్నాయి ఆయన పట్ల, శివుడి పట్ల అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఎందుకంటే యక్షులందరూ కూడా శివుడి ఉపాసన చేస్తారు, కుబేరుడు యొక్క ప్రజలు వంశజులు వీళ్ళు కనుక. తం ప్రసాదయ వత్సాషు సన్నత్య ప్రశ్రయోక్తిభి నయావన్ మహతాం తేజ కులం నోభి భవిష్యతి. అందుకనే ఈ కారణం చేత నేను చెప్తున్నాను నీకు, నువ్వు ఇప్పుడే వెంటనే కుబేరుణ్ణి మంచి ప్రార్థనలతో మంచి వాక్యాలతో నువ్వు ఆయన యొక్క క్రోధాన్ని శాంతపరచు, తద్వారా ఆయన క్రోధం ద్వారా మన వంశానికి ఎటువంటి కీడు కలగకుండా ఉండేటట్టుగా. సో దీంట్లో ప్రభుపాల ద్వారా ఒక మంచి ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్ చెప్తున్నారు తాత్పర్యంలో. మనము సాధారణంగా వ్యవహరించే వ్యవహారంలో, వ్యావహారిక జీవితంలో మనం ఎప్పుడైనా సరే అందరితో మంచి మిత్రత్వాన్ని మెయింటైన్ చేయాలి, పెంచుకోవాలి, మంచి మిత్రత్వంగా మిత్రత్వంతో మెయింటైన్ చేసుకోవాలి అందరిలో. సో అండ్ సర్టన్లీ ఇంకా కుబేరు వంటి దేవతల పట్ల మాత్రం మనం ఎప్పుడు కూడా అసమానపూర్వకంగా వ్యవహరించకూడదు. మన వ్యవహారం ఎలా ఉండాలంటే, మనం ప్రవర్తన ఎలా ఉండాలంటే, తద్వారా ఎవ్వరూ కూడా క్రోధితం అవ్వకూడదు. ఎందుకంటే క్రోధితం ఎవరైనా క్రోధం ఉత్పన్నమైంది అనుకోండి, వాళ్ళు వేరే వాళ్ళ పట్ల లేకపోతే సమాజం పట్ల పరివారం పట్ల ఏదో ఒక నష్టం కలిగిస్తారు ఆ క్రోధం యొక్క కారణంగా. సో అందుకనే, సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన సాధారణ వ్యవహారిక జీవితంలో కామన్ డీలింగ్స్, మనం రోజు అందరితో మాట్లాడుతూ ఉంటాం, కలుస్తూ ఉంటాం, ఎంతోమందితో భక్తి చేసుకుంటున్నాం, సో అందరితో మనము చాలా మిత్రత్వంతో వ్యవహరించాలి, మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి. ఏవం స్వాయంభువ పౌత్రం అనుశాస్యమనుర్ధ్రువం తేనాభివందిత సాకం ఋషిభి స్వపురం యయో. అందుకనే స్వయంభువు మనం ఈ విధంగా ధ్రువుడికి మంచి ఉపదేశాలు ఇచ్చిన తర్వాత ధ్రువ మహారాజ్ గ్రాంట్స్ అండ్ రిసీవ్ రెస్పెక్ట్ఫుల్ ఒబేసెన్సెస్ ఫ్రమ్ హిమ్. సో దాని తర్వాత ధ్రువుడు ఆయనకు మంచి దండోత్ప్రణామాలు అర్పించాడు. మనువుకి, దాని తర్వాత మనువు ఇంకా ఋషి మునులందరూ కూడా అక్కడి నుంచి తిరిగి వాళ్ళ లోకాలకి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. నెక్స్ట్ అధ్యాయం మనము మళ్ళీ సోమవారం రోజు మొదలు పెడతామంట. ఆ అధ్యాయంలో ముఖ్యంగా చర్చించుకుంటాము ఎలా ధ్రువుడు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. చాలా మంచి అధ్యాయం. సో నెక్స్ట్ చూద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడే మన చర్చను ముగిస్తున్నాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జాయ్. శ్రీ ప్రభుపాద్ కీ జాయ్. సమవేత గౌరభక్త వృంది కీ జాయ్. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానంది హరిహరి బోల్.